Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం అజయ్ వెన్నెల గారి చిత్రం పలార విచిత్రం కార్యక్రమం ఆగస్టు 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ శనివారం కాబట్టి మనం సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో లేకపోతే చరిత్ర నుంచి కొన్ని ముఖ్యమైన ఘట్టాలో ముఖ్యమైన మనుషులో ఇలా ఏదో ఒకటి కొంచెం వెరైటీగా మాట్లాడుకుంటాం. రెగ్యులర్గా మనం మాట్లాడే ట్రెండింగ్ టాపిక్స్కి భిన్నంగా ఇది ట్రెండింగ్ టాపికే కాకపోతే కొన్నాళ్ళ క్రితంది. మనం కొన్ని నెలలుగా అందులో స్పెషల్గా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి. ఎందుకంటే అటు బయోపిక్ల పరంగా కానీ ఇటు ఎలక్షన్స్ పరంగా కానీ ఈ మధ్య ఆయన ఎక్కువగా ఆయన గురించి ప్రస్తావనకు వచ్చింది. కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇలా, ఇంకా వీరగంధంస్ లక్ష్మీ అని ఇంకొకటి వచ్చేది, అది మధ్యలో ఆపేశారనుకోండి అది వేరే విషయం. వీరగ్రంథం ఎన్టీఆరో ఏదో ఉండాలి. సో మొత్తానికి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచిన యాంగిల్ నుంచి ఎన్టీఆర్ గారి గురించి తీయడం మొదలుపెట్టారు. మరి అసలంటూ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు నిజానికి ఎప్పుడు కూడాను యువర్ ట్రూత్, మై ట్రూత్ అండ్ ద ఒరిజినల్ ట్రూత్ అని మూడు ఉంటాయి. మరి ఎవరికి వాళ్ళు క్రిష్ బాలకృష్ణ తర్వాత ఆర్జీబీ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు చూసినటువంటి యాంగిల్, వాళ్ళ విశ్లేషణ అని చెప్పారు. కానీ నిజంగా జరిగింది ఇంకేదో ఉంటుంది కదా. అందుకే అప్పటి పేపర్లు, ఇండియా టుడేలు, మిగతావి కొన్ని కొన్ని నందగోపాల్ కానీ లేకపోతే గోలపుడు మారుతిరావు గారు కానీ వీళ్ళందరూ రాసినటువంటి పుస్తకాలు, వాళ్ళ బయోగ్రఫీలు ఇవన్నీ తిరగేస్తే వచ్చినటువంటి సమాచారాల సమాహారాన్ని మీకు అందిస్తున్నాను. కొన్ని నెలలుగా అందులో భాగంగా ఎన్టీఆర్ గారిని కించపరిచే విధంగా ఆయన క్యారెక్టర్కి కొంచెం దగ్గరగా ఉండే, అంటే ఆయన హావభావాలు ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా అనుకరించేటట్టుగా కొంతమంది సినిమాలు తీశారు. దాని గురించి మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. అయితే కోట శ్రీనివాసరావు గారికి అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో భయంకరంగా అసలు దాడి కూడా జరగబోయింది. అలాగే కైకాల సత్యనారాయణ గారు కూడా వేశారు కొన్ని పాత్రలు ఇట్లా. సో మొత్తానికి అలా జరిగింది. అయితే అందరూ ఏంటంటే ఇప్పుడు సినిమాలనే ఎలక్షన్స్ టైంలో ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఎందుకంటే ఈయన సినిమా మనిషి కాబట్టి అదే సినిమాను ఉపయోగించి ఈయనని డిఫేమ్ చేద్దాం అనుకున్నారు. అయితే అదే సినిమాని ఉపయోగించి టిట్ ఫర్ టాట్ లాగా కూడా చెయ్యొచ్చు అని ఈయనకు అనిపించింది అంటే మనము ఆ నిజమా, నేను ఎక్కడ వినలేదే అనుకుంటాం. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వెలువడినటువంటి సినిమాల గురించి మనకు తెలుసు, కానీ తెలియంది ఏంటంటే ఎన్టీఆర్ కూడా రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా సినిమా ప్లాన్ చేశారు. అయితే దాని గురించి ఎక్కడా పెద్దంత గొప్పగా అయితే బయటికి రాలేదు. బట్ ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆత్మకథ కోతి కొమ్మచ్చిలో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మనకి దొరుకుతాయి. సినిమా వాళ్ళకి కథ చెప్పడంలో ఉండేటటువంటి కష్టాల గురించి రాస్తూ రమణ గారు ఇలా రాశారు. వీళ్ళు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్లోనే చెప్తాను, రమణ గారు చెప్పినట్టుగానే చెప్తాను. ఎందుకంటే రమణ గారు అప్పుడు ఇలా అన్నారని ప్రతిసారి ఆ మాట వచ్చే కన్నా ఇప్పటి నుంచి నేను చెప్పబోయేది రమణ గారు చెప్పినటువంటి విషయాలు. ఆయన పుస్తకంలో రాసుకున్న ఎక్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా చదువుతున్నాను. వీరిని మించిన వీరశిల్పులు ఉన్నారు తెలుగులో, తమిళంలో, అన్ని చోట్ల. రచయిత కథ చెప్తూ ఉండగా ముఖ్యమైన మలుపు పాయింట్లు వచ్చాక ఒకడు అరే అరే అనేవాడు, పక్కవాడు ఆశ్చర్యంగా చూసేవాడు. నిన్న సాయంత్రం మనం అనుకున్న లైన్ ఇదే కదా అంటూ మొదలు పెడతాడు ఫస్ట్ వాడు. లైన్ ఏంటి, డైలాగులతో సహా చెప్పేస్తున్నారు ఈయన అని రెండోవాడు అంటాడు. అంతా ఇదే సుమి, సేమ్ టు సేమ్. సరే సరే ఈయనకు అడ్డు రాకు, శాంతం చెప్పని అంటారు ఎవరో. ఇహ ఈ స్టోరీ రాసుకుని వచ్చి చెప్పడానికి వచ్చిన అతను అప్పటికి బిక్క చచ్చిపోతాడు. ఇదేంటిది చా అనవసరంగా ఈ కథ ముందే వీళ్ళు అనుకున్నారా అని నీరసపడిపోతాడు. ఏదో ఇహ మిగతా కథ చెప్పేసి అలా తల వంచుకొని కూర్చుంటాడు. ఇదంతా ఈ కథ అంతా మేము నిన్న రాత్రి అనుకున్నదే, నోట్స్ కూడా రాసుకున్నాం. ఏమనుకోకండి, మీరు చాలా టాలెంటెడ్, ఇలాంటివి ఇంకో 100 కథలు చెప్పగలరు మీరు అని భుజం తట్టి సాగనంపేసేవాళ్ళట. కొత్తగా వస్తున్న కథకులు చాలామందికి ఇది జరిగింది. ఎవరో ఎందుకు, నాకే ఈ అనుభవం ఉంది. బాంబే యాక్టర్ రాజ్బబ్బర్ దగ్గర ఎన్టీఆర్ సీఎం పదవిలో ఉండగా, అప్పుడే పదవిలోకి వచ్చిన రాజీవ్ గాంధీ గారి మీద ఒక పారడీ సినిమా తీయాలనుకున్నారు. అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చి ఏ దోషాలు లేని మంచి మనిషిగా పేరున్న రాజీవ్ గాంధీ అంత క్లీన్ కాదు అని ప్రచారం చేయడం వాళ్ళ ఉద్దేశం. దానికి మిస్టర్ క్లీన్ అని పేరు పెట్టారు. నన్ను రాయమన్నారు. నేను స్థూలంగా కథ అనుకుని చెప్పాను. బాగుందని, దాన్నే డెవలప్ చేయమని అన్నారు. తయారయ్యాక అప్పటి ఎన్ఎఫ్డిసి చైర్మన్ డివిఎస్ రాజుగారింట్లో ఫిలిం నగర్లో సిట్టింగ్ పెట్టారు. హిందీకి రాజ్ బబ్బర్ని, తెలుగుకి మోహన్ బాబు గారిని ఫిక్స్ చేశారు. వాళ్ళని పిలిచారు. ఆ మీటింగ్కి సీఎం తరఫున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మేము కథ చెప్పడం మొదలైన 5 నిమిషాల తర్వాత సభాష్ క్యా బాత్ హే అన్నారు. ఎవరు, బాంబే బబ్బర్ గారు. ఇంకో నిమిషంలో అరే కమాల్ హే, బహుత్ కమాల్ హే అని గట్టిగా అన్నారు. సేమ్ టు సేమ్ యహీ కహానీ యహీ సీనే వాహ్ కమాల్ అన్నారు. పొగుడుతున్నారనుకుని నేనేమో సంతోషంగా ముందుకు సాగుతున్నాను. రాజుగారు ఆపండి అన్నారు ధాటిగా. నేను ఆపేశాను. ఒక్కసారిగా ఏమవుతోందో అర్థం కాక అయోమయంగా చూశాను. నాతో వచ్చిన శ్రీరమణ గారు వంక చూశాను. ఆయనకి ఏం అర్థం కాలేదు. రాజ్బబ్బరు, అతని అసిస్టెంట్ కూజా ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్స్ ఇచ్చేసుకున్నారు హోరాహోరీగా. ప్లీజ్ 1 మినిట్ అన్నారు రాజుగారు. ఏంటి సంగతి అన్నారు కొంచెం ఖచ్చితంగా. వాళ్ళు చెప్పిన దాని సారాంశం ఏంటయ్యా అంటే, ఇదే కథ వాళ్ళు అల్లేసుకున్నారు. బాంబేలో మొదలుపెట్టి విమానం మెడ్రాస్ వచ్చేసరికి పూర్తి చేసేసారంట. ఈ మెడ్రాస్ రైటరు రమణా సాబ్కి ఇది ఎలా తెలిసింది, ఇదే లైన్ ఆఫ్ థాట్ ఎలా వచ్చింది అని వాళ్ళ ఆశ్చర్యం. అంటే యునో ద హోల్లీ కంప్లీట్లీ ఇట్స్ మిరకిల్, బహుత్ కమాల్ హే, సేమ్ టు సేమ్ అన్నారు బబ్బర్. ఈ కథ సీఎం గారు, నేను నిన్ననే విన్నాం, నాకు కథ అంతా తెలుసు, మీరు మిగతా చెప్పండి. 2 కీగా క్లైమాక్స్, ఒక్క ముఖ్యమైన ఇన్సిడెంట్ చెప్పండి అన్నారు రాజుగారు. రాజ్ బబ్బరు, అతని అసిస్టెంట్ ఉన్నాడు కదా కూజాగాడు, వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. అది అఫ్కోర్స్ ఐ మిస్ వీ మిస్ అని నీళ్ళు నములుతున్నారు మీనుమేషాలు నములుతూ. ఫోన్ మోగింది లోపు. అవసరాన్ని బట్టే మోగే ఫోనులు అలర్ట్గా ఉంటాయి. రాజుగారు తీసుకున్నారు. అలాగే అని ఫోన్ పెట్టేశారు. అర్జెంట్ మీటింగ్, కల్ మిలేంగే అన్నారు లేచి నుంచుని. అందరం లేచాం. రాజుగారు కదులుతూ ఉండగా రాజ్బబ్బర్ ఆయనకు ఒక బిల్లు చేతికిచ్చాడు. అది బాంబే టైలర్స్ కచ్చిన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన బిల్లు 32,000. రాజీవ్ గాంధీ రూపంలో మిస్టర్ క్లీన్గా బబ్బర్ నటించబోయే వేషానికి కాస్ట్యూమ్స్ అంట. ఇది రమణ గారు రాసింది. ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి, చెప్తాను చిన్న విరామం తర్వాత.
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడ ఉదరము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా. అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా. ముందుగా ఎవరిని వరించు నోయని తొందరలో మతిపోవు కదా.
సుందరాంగులను చూసిన వేళ్ళ కొందరు పిచ్చను పడనేలా, కొందరు ముచ్చట పడనేలా.
హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా. మందహాసమున మనసును తెలిపే ఇందువదన కను విందు కదా.
ప్రేమ పరీక్షలు జరిగే వేళ కొందరు పరవశ పడనేలా, కొందరు కలవర పడనేలా.
యువతి చెంత పర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. యువతి చెంత పర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. ప్రేమ పందెమును గెలిచే వరకు నామది కలవర పడును కదా.
ప్రేమ పరీక్షలు జరిగే వేళ్ళ కొందరు కలవర పడనా, కొందరు పరవస పడనేలా.
కోయిల పలుకుల కోమలి గాంచిన తీయని తలపులు కలుగు కదా. కోయిల పలుకుల కోమలి గాంచిన తీయని తలపులు కలుగు కదా. వరముల సంఖ్యే ప్రేమ దేవి గణ పరవశమే మది కలుగు కదా. సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా, కొందరు పిచ్చను పడనేలా.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అర్థం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో రాజ్ బబ్బర్ విషయంలో రాజీవ్ గాంధీ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు 32,000 కాస్ట్యూమ్స్ బిల్ అయింది, కానీ సినిమా మాత్రం మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే ఎన్టీఆర్ కూడా రాజీవ్ గాంధీ మీద చిత్ర ప్రతీకారం ప్లాన్ చేశారన్నమాట, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఏదేమైనా 1989 అటు రాజీవ్ గాంధీ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ ఓడిపోయారు. తర్వాతి రోజుల్లో రాజకీయ ప్రయోజనాలతో సినిమాలు వచ్చినట్లు లేవు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్కి వైసీపీ మద్దతు ఉండడం వల్ల అది ఆ కేటగిరీలోకి చేరుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో అలాగే మహానాయకుడు కథానాయకుడు వీటికి బాలకృష్ణ మద్దతు ఉండడం వల్ల అది కూడా ఒక రకంగా అది ప్రో ఇది యాంటీ అంతే తేడా. అలా మనం దాన్ని బేరీజ్ వేయచ్చు. ఇక ఎన్టీఆర్ చాలా పౌరాణిక చారిత్రాత్మక సినిమాల స్క్రిప్ట్లు సముద్రాల పింగళి గారి చేత రాయించుకుని దగ్గర పెట్టుకుని దశాబ్దాల పాటు అలాగ మురగబెట్టి ఆ తర్వాత తీశారని అవి అనుకున్నంత విజయం సాధించలేదని అందరికీ తెలుసు. అయితే ఒక సినిమా తాజాగా తన కోసం రాయించుకుని కూడా తీయలేకపోయినటువంటి వైనాన్ని డివి నరసరాజు గారు తెర వెనుక కథలు అని ఒక బుక్ రాశారు, అందులో గ్రంథస్థం చేశారు. బిహైండ్ ద సీన్స్ అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. 1980-81లో ఎన్టీఆర్కి షూటింగ్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలా ఫోర్స్డ్ రెస్ట్ దొరకడంతో కబుర్లు చెప్పుకుందాం రమ్మనమని నరసరాజు గారిని పిలిచారు. ఈయన భార్య పోయి అప్పటికే 7 కావడంతో కుటుంబము పెళ్ళం పిల్లల అనుబంధము వాటి గురించి కబుర్లు చెప్పుకున్నారు. యవ్వనంలో మధ్య వయసులో భార్యాభర్తలు ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. 60 దాటాకే అవతల వాళ్ళకి నేనేం చేయగలను అని ఆలోచిస్తారు అంటూ నరసరాజు పిల్లలు పెళ్ళిళ్ళు బంధువులు కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు ఇట్లా వీటన్నిటి గురించి ఏదో జనాంతికంగా జనరల్గా ఏదో మాట్లాడారు. ఎన్టీఆర్ చాలా శ్రద్ధగా వింటూ తన అనుభవాలు కూడా చెప్పారు. ఓ గంట పోయిన తర్వాత, మీరు ఇప్పుడు చెప్పినవి ఏదైనా సినిమాలో రాశారా అని ఎన్టీఆర్ అడిగారు. సినిమాలో పెట్టలేదు కానీ బస్తీలో బహుకుటుంబీకుడు పేరుతోటి రేడియోకి 8 సీరియల్ నాటకంగా రాశాను అన్నారు ఈయన. మ్యానుస్క్రిప్ట్ ఉంటే రేపు పట్టుకుని వచ్చి చదివి వినిపించండి అన్నారు ఎన్టీఆర్. సరే డివి నరసరాజు గారు మరుసటి రోజు తీసుకొచ్చి చదవడం ప్రారంభిస్తూ ఉంటే బసవతారకం గారు కాఫీ తెచ్చిచ్చి వెళ్ళిపోయారు. ఆవిడ్ని పిలవండి వింటారు అన్నారు నరసరాజు. ఎన్టీఆర్ మెల్లిగా, వద్దులేండి, మీరు నిన్న చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఇందులో మనకి ఎదురుదెబ్బలు తగిలేట్టున్నాయి అన్నారు నవ్వుతూ. నరసరాజు గారు కూడా నవ్వి చదివి వినిపించారు. ఎన్టీఆర్కి విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు నాకు 10-12 ఇచ్చి నా చేత ఈ ముసలి వేషం ఏ ప్రొడ్యూసర్ వేయిస్తాడు? మనమే తీద్దాము, దీన్ని సినిమాకి అడాప్ట్ చేయండి, మధ్య వయసులో ఉన్న దశలో ఏమైనా మంచి సంఘటనలు ఫ్లాష్బ్యాక్లో పెట్టండి, పుణ్య దంపతులు అని పేరు పెడదాం అన్నారు. 2-3 మొత్తం స్క్రిప్ట్ పూర్తయిపోయింది. 1982 జనవరిలో నరసరాజు గారి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసేశారు కూడా. అది జరిగిన 2 ఇదిగో రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన చేయడం జరిగింది. దాంతో సినిమా పెండింగ్లో పడింది. తర్వాత చాలా వేదికల మీద శ్రీనాథ పుణ్య దంపతులు సినిమాలు తీయాలి అంటూ వచ్చారు. ఫైనల్గా శ్రీనాథ కవి సార్వభౌమ తీశారు కానీ పుణ్య దంపతులు మాత్రం తీయాల. అది అలాగా మరుగున పడిపోయింది. మంచి స్క్రిప్టు, మంచి కాన్సెప్టు, మధ్యతరగతి అనుబంధాలు, మధ్య వయసు అనుబంధాలు అన్నిటి గురించి ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా, అందులో డివి నరసరాజు గారి స్క్రిప్ట్ చాలా పక్కాగా ఉంటుంది. సో ఆయన మీకు గుర్తుంటే కనుక ఈటీవీలో అది స్టార్ట్ అయిన కొత్తలో డివి నరసరాజు గారి కథలు వచ్చేవి, కొన్ని నాటికలు. ఎంత ఆరోగ్యకరమైన హాస్యం అంటే ఇవాళ రేపు వస్తున్నటువంటి వెకిలి హాస్యాలు అస్సలు ఎక్కడా మీకు కనపడవు, చాలా బాగుంటాయి. సో అలాంటి ఒక మంచి కుటుంబ అనుబంధాల నేపథ్యం కలిగినటువంటి ఒక స్క్రిప్టు అలా మరుగున పడిపోవడం కొంచెం ఎంతైనా బాధాకరమే. ఆ శ్రీనాథ కవి సార్వభౌమ తీసే కన్నా కూడా ఇది తీస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే. అదే పుస్తకంలో నరసరాజు గారు రాశారు, తను రాసిన యమగోళ మూవీ 1977 యమగోళ సినిమాలో హీరో పాత్ర బాలకృష్ణ వెయ్యాలని యముడి పాత్ర ఎన్టీఆర్ వేయాలని తన ప్రతిపాదనట. 1977లో కెమెరామెన్ వెంకటరత్నం గారు నరసరాజు గారి దగ్గరకు వచ్చి, ఈ తరం మనిషి సినిమా తీసి నేను నష్టపోయాను, పరువు కోసం మరో సినిమా తీయాలి, మీరు రాసి పెట్టాలి, ఏదన్నా కథ ఉంటే చెప్పండి అని అడిగారట. అడిగితే దేవాంతకుడు సినిమా బాగుంటుంది కానీ దానికి ముందు వెనుక కథ కలిపి రాసుకుంటే బాగుంటుంది, కానీ కథ కొంతైనా కలుస్తుంది కాబట్టి దేవాంతకుడు సినిమా, అది 1960 రిలీజ్, అది ఆ సినిమా హక్కులున్న వాళ్ళు గోల పెట్టకుండా నువ్వు కొనేసుకో అన్నారు. కానీ అప్పటికే దాని హక్కుల్ని జిల్లాల వారీగా తాలూకాల వారీగా ఎవరెవరో కొనేసుకున్నారు. ఇక అందరి ఆరాలు తీయలేక అంతగా కేసు వస్తే అప్పుడు చూసుకుందానులే అని చెప్పి అనుకున్నారు. యమగోళ అనే టైటిల్ని సి పుల్లయ్య గారు రిజిస్టర్ చేయిస్తే ఫైనల్గా రామానాయుడు గారు కొనుక్కున్నారు. దానికి తగ్గ కథ దొరక్క వాడుకోలేదు. నువ్వు అది కనుక్కో మన కథకు బాగా పనికొస్తుంది అని నరసరాజ్ చెప్తే వెంకటరత్నం 5,000కి కొనుక్కున్నారు. 15-20 రోజుల్లో కథ ఒక మంచి సంతృప్తికరమైన రూపానికి వచ్చింది. దేవాంతకుడిలో ఎన్టీఆర్ హీరోగా వేస్తే అతను ధాటికి తట్టుకోలేక వెలువల్లాడిన యముడిగా ఎస్వీఆర్ వేశారు. అప్పటికే కర్ణ సినిమా రిలీజ్ అయ్యి అభిమన్యుడిగా వేసిన బాలకృష్ణకి పేరు వచ్చింది. ఎన్టీఆర్ యముడిగా వేస్తే అతను హీరోగా వేసి నిజ జీవితంలో తండ్రిని ఎదిరిస్తూ డైలాగులు చెప్తే ప్రేక్షకులకి మంచి కిక్కి ఇస్తుందని చెప్పి నరసరాజు అనుకున్నారు. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్లతోటి సినిమా అంటే ఫ్లాప్ సినిమా తీసిన వెంకటరత్నంకి ఫైనాన్స్ పుడుతుందా అని ఒక డౌట్ నరసరాజు గారికి. కావాలంటే రామారావు గారికి నేను కథ చెప్తాను, ఆయనకి కథ నచ్చితే బాలకృష్ణ ఉంటాడు కాబట్టి ఆయన కూడా పెట్టుబడి పెట్టచ్చు అని ఐడియా కూడా ఇచ్చారు నరసరాజు గారు. తర్వాత ఏమైంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
చిక్కును విప్పవి చిన్నదానా చిక్కితి బలపుల వలలోనా, చిక్కును విప్పవి చిన్నదానా చిక్కితి బలపుల వలలోనా, మొక్కుతూ ఉన్నా ఒట్టు పెట్టిన మక్కువ జూపవెనామైనా, మొక్కుతూ ఉన్నా ఒట్టు పెట్టిన మక్కువ జూపవెనామైనా, చిక్కును విప్పవి చిన్నదానా చిక్కితి బలపుల వలలోనా. సొంపుతో నడక సొంపుతో గుండెలు గుబగుబలాడా,
ఎక్కడో డబో తక్క రోడని నక్క చెత్తులు తెలిసే,
ఉండిపోయేనే ఉంగరాలని ముంగురులందున మనసే, చిన్నదానా చిక్కితి బలపుల వలలోనా, మొక్కుతూ ఉన్నా ఒట్టు పెట్టిన మక్కువ జూపవెనామైనా, చిక్కును విప్పవి చిన్నదానా చిక్కితి బలపుల వలలోనా. ఒప్పుకొంటివా ఒప్పుకొంటివా తప్పకుండని కాళ్ళకు గద్దలు కడుదు,
తల్ల కబురులు కాని మా
కాదన వీలు లేదన వల్ల కాడు బ్రతుకెల్ల సిక్కేలా
సిక్కేలా
చిక్కును విప్పవచినదాన చిక్కితి బల పుల వలలోన మొక్కుచు ఉన్నా ఒట్టు పెట్టిన మక్కువ జూపవెన్నామైనా చిక్కును విప్పవచినదాన చిక్కితి బల పుల వలలోన
అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనం ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్లో ఎలాగా యమగోళ సినిమా గురించి ఒక చిన్న టాపిక్ వచ్చిందో చెప్తున్నాను. దానికి పెట్టుబడికి భయపడ్డ వెంకటరత్నం సందేహిస్తూనే ఎన్టీఆర్ని అడిగితే ఆయన కథ వింటాను అన్నారు. నెలాఖరికి కథ విని నరసరాజు గారితో, బాలయ్యని నా సొంత సినిమాలకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వను, అతని చదువు దెబ్బతింటుంది, పైగా ఈ హీరో వేషం బాలయ్య మొయ్యలేడు, నేనే వేయవలసినంత ఇంపార్టెన్స్ ఉంది, యముడు సత్యనారాయణ చేతి వేయిద్దాం అన్నారు. డైలాగులన్నీ నరసరాజ్ చేత చదివి వినిపించుకున్నారు. యమలోకం సీన్ల షూటింగ్ జరిగేటప్పుడు ఆయన్ని దగ్గరుండమని కోరారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. డైలాగులు విడిగా గ్రామఫోన్ రికార్డులుగా వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి ఆ సినిమా డైలాగులు ఎంత ఇంపాక్ట్ని కలిగించాయో. ఎస్పెషల్లీ యమలోకంలో యముణ్ణి ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, ఏంటి మీకు సెలవులు కూడా లేవా, ఇలా కాదు కామ్రేడ్స్, అలా అయితే కామ్రేడ్స్ అనుకుంటూ చెప్తాడు కదా. సో ఆ డైలాగులన్నీ కూడాను ఎంత సూపర్ డూపర్ హిట్ అంటే గ్రామఫోన్ రికార్డులుగా వచ్చినాయంటే మీరు ఆలోచించండి ఎంత ఆ రోజుల్లో ఒక ప్రపంచం సృష్టించినటువంటి ఒక సినిమా యమగోళ. ఎన్టీఆర్కి కేవి రెడ్డి గారంటే గురుభావం. ఆయన సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో చివరి దశలో కష్టాలు అనుభవించారు. విజయ నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలకి కేవీ రెడ్డి లవ్ హేట్ బంధంలాగా ఉండేదన్నమాట. వీళ్ళు ప్రొడ్యూసర్స్, ఆయన డైరెక్టర్. ఆయన సూపర్ హైపర్ క్రియేటివ్, లేకపోతే మాయబజార్ లాంటి అవుట్పుట్ రాదు. స్టిల్ వీళ్ళిద్దరికీ ఎప్పుడూ ఒక లవ్ హేట్ రిలేషనే ఉండేది నాగిరెడ్డి చక్రపాణి గారికి, కేవీ రెడ్డి గారికి. షావుకార్ సినిమా వైఫల్యం తర్వాత
కేవీ రెడ్డి గారు తీసిన పాతాళ భైరవితోటే విజయ సంస్థ నిలబడిందని చెప్పుకోవాలి. కానీ తర్వాత ఇంకా అంటే కొన్ని ఏళ్ల వరకు తీసినటువంటి మూవీస్లో వాహినికి తీస్తానని కేవీ రెడ్డి అనడంతో, అంటే పాతాళ భైరవి హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా వాహినికి తీస్తానని కేవీ రెడ్డి అనడంతో నాగిరెడ్డి చక్రపాణి అహం దెబ్బతిన్నది. అతి కష్టం మీద మాయాబజార్ తయారైంది. ఆ సినిమా హిట్ తర్వాత కేవీ రెడ్డి నిర్మాతలకి టర్మ్స్ డిక్టేట్ చేశారు. జగదేక వీరుని కథకి మీ పేర్లు లేకుండా దర్శక నిర్మాతగా నా పేరు వెయ్యాలి అన్నారు. అండ్ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ దాని తర్వాత అదే టర్మ్స్ మీద సత్యహరిశ్చంద్ర, ఉమా చండి, గౌరీ శంకర్ల కథ ఫ్లాప్ అవ్వడంతో ఇక ఆయనపై పగ తీర్చుకున్నారు. స్టాఫ్ మొత్తాన్ని తీసేసి అకౌంట్లు సెటిల్ చేసేసి ఇంటికి పంపించేశారు. నెల జీతాల మీద ఉన్న పింగళి, గోఖలే, కళాధర్ వగైరాలు కూడా అందరికీ ఉద్వాసం చెప్పేశారు. కేవీ రెడ్డి గారికి ఇచ్చిన కారుని కూడా వెనక్కి తెప్పించేసుకున్నారు. ఇది విని ఇండస్ట్రీలో అందరూ తెగ బాధపడ్డారు. ఎన్టీఆర్ మాత్రం చొరవ తీసుకుని కేవీ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి, నా సొంతానికి ఒక సినిమా తీసిపెట్టండి, మీ రచయిత పింగళి రాసిన స్క్రిప్ట్లు రెండు నా దగ్గరున్నాయి, ఒకటి చాణక్య చంద్రగుప్త, ఇంకొకటి శ్రీకృష్ణ సత్య, ఈ రెంటిలో మీకేది ఇష్టమైతే, మీకేది నచ్చితే అది తీసిపెట్టండి అని అడిగారు. అప్పటికే సొంతంగా డైరెక్టర్ అయిన ఎన్టీఆర్ తన మీద అభిమానంతో ఈ ఆఫర్ ఇస్తున్నాడని గ్రహించిన కేవీ రెడ్డి, శ్రీకృష్ణ సత్య తీస్తాను రామారావు అని అన్నారు. నరసరాజు గారితో రామారావు నాకు కొండంత బలము ధైర్యము ఇచ్చాడు. ఒక మంచి చిత్రం తీసి తృప్తిగా రిటైర్ అయి మా సొంత తాడుపత్రి వెళ్ళిపోతాను అని అన్నారు కేవీ రెడ్డి. 1971 డిసెంబర్లో విడుదలైన శ్రీకృష్ణ సత్య కళాత్మకంగా రూపొందింది, బాగానే ఆడింది. నిజానికి సినిమా డైరెక్షన్ అంతా ఎన్టీఆర్ చేసి కేవీ రెడ్డి చేత ప్రతి షాట్ని ఓకే చేయించుకునేవారట. ఆయన డైరెక్షన్ చేయలేదుట, చేసింది రామారావే. ప్రతి సీన్ని డైరెక్ట్ చేసిన తర్వాత కేవీ రెడ్డి గారికి చూపించి, ఇది ఓకేనా, ఈ షాట్ ఇలా ఉంటే బాగానే ఉంటుందా, మాంటేజ్ షాట్ కావాలా, ఇది దగ్గర నుంచి రావాలా, ఇవన్నీ అడిగి ఆయన చేత రాజముద్ర వేయించుకుని ఓకే చేయించుకుని ఆ సీన్ని అలా మొత్తానికి డైరెక్షన్ ఈయన చేసి ఆయన చేత ఓకే అనిపించుకున్నారు. 1971 డిసెంబర్లో విడుదలైంది శ్రీకృష్ణ సత్య. 1972 సెప్టెంబర్లో 60 సంవత్సరాల వయసులో తృప్తిగా కన్నుమూశారు కేవీ రెడ్డి. మరి ఇలాంటి ఇంకా బోలెడన్ని విశేషాలు చెప్తాను, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
ఎవరికి తెలియదు యువకుల సంగతి, ఎవరికి తెలియదు యువకుల సంగతి, యువకుల సంగతి.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. అలాగే ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినటువంటి శ్రీకృష్ణ పాండవీయం, ఇది 1966 రిలీజ్. ఇందులో రుక్మిణి కళ్యాణం ఒక బ్యాలే అన్ని విధాలా పరమాద్భుతంగా ఉంటుంది. ఫేమస్ సంగీత నృత్య విమర్శకుడు విఏకే రంగారావు గారు ఆ సినిమా చూశాక ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ పార్ట్ మీరు డైరెక్ట్ చేసినట్టు అస్సలు లేదండి అని ఆగారు. ఏ కమలాకర కామేశ్వరరావు పేరో చెప్తారేమోనని ఎన్టీఆర్ కనుబొమ్మలెత్తి మరీ అన్నారు. సాక్షాత్తు బమ్మెరపోతన డైరెక్ట్ చేసినట్టు ఉందండి అన్నారు రంగారావు. ఎన్టీఆర్ పరమానంద భరితులైపోయి గట్టిగా నవ్వుతూ అక్కడ ఉన్న పుండరీకాక్షయ్య గారిని, త్రివిక్రమరావు గారిని, సముద్రాల గారిని అందరినీ పిలిచి చెప్పారంట ఆ విషయాన్ని. అంతటి రుక్మిణి కళ్యాణాన్ని ఒక డ్యూయేట్గా బాలకృష్ణ రామకృష్ణ స్టూడియోస్ పేరు తీసిన తన సొంత సినిమా పట్టాభిషేకం 1985 రిలీజ్, అందులో పెట్టదలిచారు. కృష్ణుడిగా నటించేటప్పుడు తండ్రిలాగే పవిత్రంగా నిష్ఠగా ఉన్నారు. అయినా ఇది కత్తి మీద సామే, మీ నాన్నగారితో పోలిక వస్తుంది కాబట్టి అని నిర్మాత మురారి హెచ్చరించారు. ఓ రోజు షూటింగ్కి వెళ్ళారు కూడా. దర్శకుడు రాఘవేంద్రరావు రుక్మిణిగా వేస్తున్నటువంటి విజయశాంతిని రంభ ఊర్వశీ తరహాలో అలంకరించారు. ఆ వేళ తీస్తున్న పాటలో ఆమె ఊర్వశిలాగా కాలు పైకెత్తి బాలకృష్ణ నడుం పైన వేశారు.
ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణిగా కేఆర్ విజయ ప్రదర్శించినటువంటి హుందాతనాన్ని మెచ్చుకునే మురారికి ఈ చేష్ట అస్సలు నచ్చల. లక్ష్మీదేవి అంశతో పుట్టిన రుక్మిణీదేవిని ఇలా అసహ్యకరమైన నృత్య భంగిమలో చూపించడం అస్సలు బాలేదు అని రాఘవేంద్రరావు గారితో అన్నారు. అయినా ఆయన ఏమాత్రం చెల్లించలేదు. ఈ రోజుల్లో ఇలాగే ఉండాలి అని ఆన్సర్ చెప్పి తన పని తను చూసుకోవడం మొదలుపెట్టారు. మురారి తగ్గకుండా పోతన వర్ణించిన రుక్మిణీదేవిలాగా లేదు, రాఘవేంద్రరావు చూపిస్తున్న విజయశాంతిలా ఉంది అనడంతో రాఘవేంద్రరావు గారికి కోపం వచ్చింది. మురారి బయటకు వచ్చేశారు. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐఎమ్ అగెయిన్స్ట్ రాఘవేంద్రరావు. ఈ విషయంలో మటుకు నాకు ఎటువంటి మొహమాటము లేదు. ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి ఇంకా వాళ్ళ మీద ఇంకా కుదిరితే పనసతనలు ఏంటి ఇంకా ఏవైనా పనసతనలు కాదు పనస పండే వేసేలా ఉంటారు ఆయన. కొబ్బరి బోండాలు ఒక్కటే వేయలేదు అనుకున్నాను, అది కూడా వేశారంట ఏదో సినిమాలో మొన్న మధ్య ఎవరో చెప్పారు. అసలు ఉమెన్ని అంత ఆబ్జెక్టిఫై చేయడమే నాకు నచ్చదు. దాట్టు కొన్ని పౌరాణిక సినిమాలు ఒక రకమైన డిగ్నిటీతో దాన్ని మనం డీల్ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిసి ఆల్రెడీ ఒక నాస్టాల్జిక్ మూవీగా అది హిట్ అయ్యి రామారావు గారు తీసిన తర్వాత ఎస్పెషల్లీ ఆ బ్యాలే ఇంకా అసలు బాగా హిట్ అయిందని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు ఇంత అసహ్యంగా చేస్తే ఏమైనా అంటే జనాలు ఇవే చూస్తారు అంటారు. మరి జనాలు ఏం చూస్తారని శంకరాభరణం కానీ సాగర సంగమం కానీ అంత హిట్ అయింది, అందులో మరి ఎక్కడ అట్లాంటి చెత్తవేని లేవే శంకరాభరణంలో కానీ ఎక్కడ కానీ. సో జనాలు చూస్తారు కాబట్టి మేము ఇవే తీస్తాం అనడం ఎవరైనా ఏ ఏజ్లో అంటే ఏ జోనర్ ఆఫ్ సినిమా అయినా ఏ ఎరా అయినా ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే సినిమా అనేది ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే ఒక వినోద సాధనం. దాంట్లో ఇలాగ రుక్మిణీదేవిని కూడాను నేను రంభ ఊర్వశిలాగా చూపిస్తాను, హీరో నడుం మీద కాలేయిస్తాను, ఇలాంటివన్నీ చాలా చెత్తగా ఉంటాయి వినటానికి. సో అది ఫ్లాప్ అయ్యి నిజంగా జనాలు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అన్లైక్ టుడేస్ సో కాల్డ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వీటితో పోలిస్తే అట్లీస్ట్ అప్పుడు జనాలు కొంచెం సెన్సిబుల్గా ఉన్నారనన్న అర్థమైంది అది ఫ్లాప్ చేయడం వల్ల. ఎందుకంటే ఇవాళ రేపు అలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలని హిట్ చేస్తున్నారు, అదొక దౌర్భాగ్యం కదా. అందుకని సరే మొత్తానికి మురారి బయటకు వచ్చేసారు, రాఘవేంద్రరావు గారు కోపం వచ్చి మరి ఆయన ఎలా తీశారో మొత్తానికి ఆయన అనుకున్నదే తీశారు. ఎనీహౌ జనాలు ఇదే చూస్తారు అనే స్టిల్ అది మాత్రం ఫ్లాప్ అయింది. మురారి ఒక చక్కటి అభిరుచి గల నిర్మాత, తన సినిమా కథ లిరిక్సు మ్యూజిక్ అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఆ విషయం ఎన్టీఆర్కి కూడా బాగా తెలుసు. మురారి త్రిశూలం సినిమా తీసే రోజుల్లో అంటే 1982 దాన్ని డైరెక్ట్ చేస్తున్న రాఘవేంద్రరావు గారితో పనిపడి ఆయన డైరెక్ట్ చేస్తున్న జస్టిస్ చౌదరి షూటింగ్కి వెళ్ళారు. అక్కడ రామారావు గారు కలిశారు. కృష్ణంరాజు, రాధిక, జయసుధ, శ్రీదేవులతో సినిమా తీస్తున్నారని, రాముడి మీద మంచి పాట రాయించారని విన్నాను, పల్లవేంటి అని అడిగారు రామారావు గారు. మురారి వెంటనే సంతోషంగా రాయిని ఆడది చేసిన రాముడివా అని చెప్పి అలా ఎందుకు రాయించాల్సి వచ్చిందో కదా అనేటటువంటి డౌట్ వస్తుందేమో అని దాని కథ కమామిషు అన్నీ కూడా చెప్పారు. ఆ లిరిక్ ఏంటి, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. సో ఆ లిరిక్ ఆ లైన్ ఫస్ట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాని కథ కమామిషు అంతా చెప్పేసరికి అది విని రామారావు అభినందించడంతో మురారి కాస్త ధీమాగా రాఘవేంద్రరావు సినిమాల్లో ఇలాంటి పాటలు ఉండవు అనడంతో రామారావు చిరునవ్వు నవ్వి ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రాయించడానికి నిర్మాతకి ధైర్యము అభిరుచి రెండూ ఉండాలి అని మురారికి సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే ఆయన మంచి అభిరుచి గల నిర్మాత అని చెప్పగానే చెప్పినట్టు. సో ఇలా ఇది ఆయన ఒక పుస్తకం రాసుకున్నారు స్వీయ చరిత్ర, దాంట్లో ఈ విషయాలన్నీ కూడా రాసుకున్నారు ఆయన. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళ లైఫ్లో ఎన్టీఆర్ గారితో వాళ్ళకున్నటువంటి అనుబంధం గురించి, కొన్ని బిహైండ్ ద సీన్స్ గురించి, వీటన్నిటి గురించి గ్రంథస్థం చేశారు కాబట్టే ఇవాళ మనకి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి ఎన్టీఆర్ గారి గురించి. వీటిల్లో కొంతమంది మానిపులేటివ్గా చెప్పుండొచ్చు, కొంతమంది నిజాయితీగా చెప్పుండొచ్చు. ఏదేమైనప్పటికీ మనం అన్ని రకాల పార్శ్వాలని టచ్ చేస్తాం కాబట్టి సాధ్యమైనంత మటుకు ఇందులో ట్రాన్స్పరెన్సీయే ఉంటుంది. అండ్ దాట్ ఈజ్ వాట్ వీ నీడ్. ఇలాగే కొనసాగిద్దాం. ప్రస్తుతానికి సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను. బట్ తిరిగి నెక్స్ట్ శనివారం చిత్రం బడారవి చిత్రంలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. అండ్ సోమవారం మళ్ళీ రెగ్యులర్గా మన ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. అన్నట్టు హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
పదునాయే. హలో హలో ఓ అమ్మాయి, పాత రోజులు మారాయి, ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి.
పడాయి కాలోయి కోతలెందుకు పోవోయి, ఆది నుంచి లోకంలో
నిజాలు తెలియకని నింద వేసే పొరపాటు, నిజానిజాలు తెలియకని నింద వేసే పొరపాటు, నాటికి నేటికి మీకు అలవాటే. హలో హలో ఓ అమ్మాయి, అవును మీదే పై చేయి. చేసే స్త్రీ జాతి రాక మానదు రాజీకి, లడాయి చేసే స్త్రీ జాతి రాక మానదు రాజీకి. హలో హలో ఓ అమ్మాయి, పాత రోజులు మారాయి, ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి. హలో హలో ఓ అమ్మాయి, అందుకొను మా నా గుడ్ బై.
తోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ
నీయానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే
పెళ్ళి పీటను వేసే
దివి మల్లె పందిరి వేసే
దివి పెళ్ళి పీటను వేసే నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెంగిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములో నెలలోనే